ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మైసంపల్లి అనే గ్రామంలోని నర్సమ్మ, మల్లమ్మ, సుబ్బమ్మ అనే రైతుల ద్వారా మనం సేంద్రియ వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకుందాం.
నమస్తే మల్లమ్మ, ఎట్లున్నావు?
నర్సమ్మ, నేను బాగున్నా. నువ్వు ఎట్లున్నావు? నువ్వు ఎటు పోతున్నావు?
పొలానికే పోతున్నా.
నర్సమ్మ, ఎట్లా ఉండేంది మరి దిగుబడి?
వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుండి బానే ఉంది, కానీ ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కానీ రాబడి మాత్రం అంతంత మాత్రం. ఒకప్పుడు ఇల్లుగా మంచిగా గడిచేది, ఇప్పుడు ఇల్లు గడవడానికి కష్టమవుతుంది. పిల్లల స్కూల్ ఫీ కట్టడానికి కూడా కష్టంగా ఉంది. చేతికి అందిన పంట నూతికి అందట్లేదు.
అవును నర్సమ్మ, నేను కూడా ఈ ఏడాది బానే నష్టాలు ఎదుర్కొన్నాను. ఊట గడవడానికి కూడా కష్టం అవుతుంది.
మనం కష్టపడి పండించిన పంటకి సరైన మద్దతు ధర కూడా రావట్లేదు.
నర్సమ్మ, మనం పండించే పంటని మా పొరుగింటి సుబ్బమ్మ కూడా పండిస్తుంది, కానీ ఆమెకు సరైన మద్దతు ధర పలుకుతుంది, మనకెందుకు రావట్లేదు దిగుబడి?
అవునక్క, నేను కూడా ఈ సంగతి విన్నాను. ఆమె సేంద్రియ పద్ధతిలో సాగుబడి చేస్తుంది. సేంద్రియం ద్వారా పండించే పంటకు ప్రత్యేక మద్దతు ధర పలుకుతుందని విన్నాను.
అయితే మనం ఆమె దగ్గరికి వెళ్లి సేంద్రియ పద్ధతి గురించి వివరంగా తెలుసుకుందాం, మనం కూడా లాభం పొందుదాం.
సరే అక్క. సుబ్బమ్మ ఎలా ఉన్నావు?
నేను మంచిగున్నా, మీరెలా ఉన్నారు ఇద్దరు?
ఏముందక్క, పండించిన వాటికి సరిగా దిగుబడి లేదు, ఎన్ని రసాయనాలు వాడినా లాభం లేకపోయింది.
అయ్యో, అట్లా ఎందుకు అవుతుందో ఆలోచించావా మరి?
అప్పట్లో రసాయనాల వైపు ఎక్కువ మొగ్గు చూపియడం వల్ల ఎక్కువ వాడేశాం, కానీ దాని నష్టం ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు రసాయనాలు వాడి దిగుబడి ఎక్కువ వస్తే దానికి సంతోషపడ్డా గాని అది ఎంతో కాలం నిల్వలేక ఏండ్లు గడిచే కొద్దీ భూసారం తగ్గుతుంది, పురుగుదాటికి ఎక్కువ అవుతుంది, పురుగుదాటికి సగం పంట నాశనం అవుతుందక్క. ఏం చేయాలో పాలు పోవట్లే. పురుగుల మందు వాడడం వలన ఏమీ ఉపయోగం లేకుండా పోయింది సుబ్బమ్మ. వాటికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పగలవా?
ఒకటే పంట మీద ఆధారపడితే ఎప్పటికైనా నష్టపోవడం తప్పదు. ఇప్పటికైనా మీ విధానాల్లో మార్పు చేయి. ఒకే పంట వేస్తే భూసారం తగ్గుతుంది, పురుగులకు తట్టుకునే శక్తి వస్తుంది. ఒకటే రకం పంట వేస్తే పంటకు విలువైన పోషకాలు తగ్గుతాయి. ఇంతకీ నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది?
నాకు 5 ఎకరాల భూమి ఉంది. అందులో మొత్తం మొక్కజొన్న పంట వేస్తున్నా అక్క. ప్రతి సంవత్సరం మొదట్లో లాభాలు వస్తుండే, కానీ ఇప్పుడు అన్ని నష్టాలే. దీనికంటూ ఏమైనా పరిష్కారం ఉందా?
ప్రతి సమస్యకు సమాధానం దొరికినట్టే దీనికి ఒక పరిష్కారం ఉంది, అదే సేంద్రియ వ్యవసాయం. రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటను పండించడానికి ప్రయత్నించు. ఇంతకీ నీకు ఎన్ని పాడి పశువులు ఉన్నాయి?
ఉన్నాయక్క, 2 బర్రెలు, 2 ఆవులు, 5 మేకలు, 10 కోళ్లు ఉన్నాయి.
అవునా, నీకు ఇంత విలువైన సంపద ఉన్నాయి, ఇంకా సేంద్రియంతో పండించకుండా రసాయనాల వైపు ఎందుకు మొగ్గు చూపిస్తున్నావు?
తాను దూరే సందు లేదు కానీ వెడకుడోలు అన్నట్టు ఇప్పుడేం చేయాలో అర్థం కాక మేముంటే నువ్వేంటి కొత్త కొత్త పద్ధతులు చెప్తున్నావు?
నాకు కూడా అన్ని నష్టాలు రావడం మొదలైనవి. ఇలా ఎందుకు అవుతుందో కనుక్కోడానికి పట్నం వెళ్ళినప్పుడు అప్పుడే నేను ఒక వ్యక్తి ద్వారా ఈ చేతన అనే సంస్థ దగ్గరికి వెళ్లి నాకున్న సందేహాల గురించి తెలుసుకున్నాను.
అవునా అక్క, ఏం చెప్పారు వాళ్ళు?
అసలు ఇలా ఎందుకు అవుతుందో అడిగాను. ఇప్పుడు అందరూ రసాయనాలు వాడి పురుగుల మందు కొట్టి చేసే వ్యవసాయం కంటే సేంద్రియ వ్యవసాయం పంటకు ఎంతో మేలు చేస్తుందని అని చెప్పారు.
అలా ఆ సంస్థని గుడ్డుగా ఎలా నమ్మావు సుబ్బమ్మ?
అవును నర్సమ్మ, అలా సంస్థని కలిశాక మా చుట్టాలబ్బాయిని కలుసుకున్నాను. వాళ్ళు చెప్పినది నిజమా కాదా అని తరువాత వాడితో మాట్లాడాక నేను ఈ సేంద్రియ వ్యవసాయానికి ముందడుగు వేశాను.
అవునా, అలా చేస్తే పంటకేదైనా సాయం అవుతుందా?
అవును, మొదట్లో నేను కూడా నమ్మలేదు, కానీ నాకున్న పొలంలో నేను ఇలాంటి పద్ధతులను పాటించినందుకు మంచి మార్పే వచ్చింది. నాకున్న 4 ఎకరాల్లో అన్ని రకాల కూరగాయలు, టమాటా, మిరప, వంకాయ, తీగ పంటలు మొదలైన పంటలు పండిస్తున్నాను.
సుబ్బమ్మ, ఇంతకు సేంద్రియ వ్యవసాయం అంటే నువ్వేం చేస్తావు?
సేంద్రియ వ్యవసాయం అంటే రసాయనాలు ఏమీ వాడకుండా పంట వ్యర్థాలు, పశు వ్యర్థాలు పంటకు ఉపయోగపడేలా ఎరువులుగా వాడుతాను. పశు పేడ ఉపయోగించి వర్మి కంపోస్ట్ లాగా చేసి వాటితో పంటకు కావలసిన పోషకాలు అందుతాయి. దీని ద్వారా పంట ఆరోగ్యంగా పెరిగే ఆస్కారం ఉంది. రసాయనాలు వాడేటప్పుడు అది పీల్చడం ద్వారా లేనిపోని జబ్బులు వస్తాయి. అలా రసాయనాలు అదే పనిగా వాడటం వల్ల భూమిలో నువ్వన్నట్లు భూసారం తగ్గుతుంది. ఇంకా మన ఆహార పదార్థాల్లో కూడా విష పదార్థాలు చేరి మనకు హాని కలిగిస్తున్నాయి. ఇలా దీనిని నివారించడానికే సేంద్రియ పద్ధతులు వాడటం వల్ల కొంత ఊరట కలుగుతుంది.
ఇంతకీ జీవన క్రిమి సంహారకాలు అంటే ఏమిటి సుబ్బమ్మ? అదంతా సరే గాని సేంద్రియం ద్వారా ఎట్లా పురుగుదాడి తగ్గుతుంది, భూసారం ఎలా పెరుగుతుంది, చీడపీడల నివారణ ఎలా?
రసాయనాలు వాడడం వల్ల పురుగే కాకుండా పంటకు నష్టం లేని పురుగులు కూడా నాశనం చేస్తుంది. దీనిలో కొన్ని సహజ శత్రువులకు కూడా నష్టం కలుగుతుంది. అదే సేంద్రియ పద్ధతులు వాడటం వలన మన పంటకు నష్టం కలిగించే వాటిని చంపి మిగతా వాటికి హాని కలిగించదు. జీవన క్రిమి సంహారకులు వాడటం వలన చీడపీడలు తొలగిపోతాయి.
ఇంతకీ జీవన క్రిమి సంహారకాలు అంటే ఏమిటి?
అంటే అవి మన పంటకు హాని కలిగించకుండా చీడ పురుగులను సంహరిస్తాయి. దాని వల్ల పంటకు కాని పర్యావరణానికి కాని హాని కలగదు.
జీవన క్రిమి సంహారకాల కిందికి ఏవేవి వస్తాయి?
మెటారైజియం, వర్టిసీలియం, బివేరియా మొదలైనవి అన్ని వస్తాయి.
ఇదంతా బాగానే చెప్పావు. పురుగుదాటికి భూసారం పెరగడానికి చెప్పావు, చీడపీడలకు చెప్పావు, కానీ కలుపు మొక్కలకు సంబంధించి ఏమంటావు మరి? రసాయనాలు వాడడం వల్లే కలుపు తీయడానికి నానా తంటాలు పడుతున్నా మరి సేంద్రియానికి ఏమంటావు?
అవును, నువ్వన్నది నిజమే నర్సమ్మ. కలుపు నిజంగా ఒక పెద్ద సమస్యే. కలుపు మందులతోనే కాదు, సేంద్రియ పద్ధతుల వాడటం వల్ల కూడా కలుపు తీరని సమస్యే. కాకపోతే సేంద్రియ పద్ధతులు వాడటం వల్ల పర్యావరణానికి, భూమికి, పంట ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదు.
మరి నువ్వెందుకు సేంద్రియం, సేంద్రియ వ్యవసాయం అంటున్నావు? దీనికి ఇంకా రసాయనాలు వాడడానికి తేడా ఏంటో మరి?
ఈ ఒక్క విషయం పట్టుకొని నువ్వు సేంద్రియాన్ని తప్పుబట్టకు. దీని నుండి పొందే లాభాలు అనేకం.
కలుపుకే చక్కగా నివారణ లేదు, ఇంకా దాని నుండి పొందే లాభాలు అనేకం అంటున్నావు, ఏంటో మరి ఆ లాభాలు?
పర్యావరణ సంరక్షణ, భూసారం పెరుగుతుంది, పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. ఇది పెట్టుబడి లేని భూ ఆధారిత వ్యవసాయం. సూక్ష్మ క్రిములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సహజంగా భూసారం పెరుగుతుంది. తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం.
చూస్తుంటే చాలా లాభాలే ఉన్నట్టున్నాయి సుబ్బమ్మ.
లాభాలే కాదు, మన రసాయన వ్యవసాయంతో పోలిస్తే చాలానే తేడాలు కూడా ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం పర్యావరణానికి రక్షిస్తుంది, రసాయన వ్యవసాయం పర్యావరణానికి హానికరం. సేంద్రియ వ్యవసాయంలో పంట వ్యర్థాలు పడేయకుండా భూసారం పెరగడానికి వాడుతారు, కానీ రసాయన వ్యవసాయంలో ఇది వాడరు. ఇంకా అధిక ఖర్చులు పెట్టి ఎరువులు కొంటారు. దిగుబడి చూస్తే సేంద్రియ వ్యవసాయంలో తక్కువ వచ్చినా కానీ అవి మానవ జనులకు మంచిది, ఏ హాని ఉండదు.
అవును, సరే దిగుబడి అంత లేకపోయినా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా రసాయనాలు లేని పంటను, అంటే మనం తినే రోజువారీ ఆహారానికి ఎటువంటి హాని లేకుండా ఉంది కాబట్టి నేను కూడా సేంద్రియ పద్ధతిలో పంట పండించుదాం అనుకుంటున్నా. మరి నాలా కొత్త సేంద్రియ వ్యవసాయాన్ని మొదలు పెట్టిన వారికి ప్రభుత్వం నుండి ఏదైనా సహాయ తోడ్పాటు, సహాయ సహకారాలు చేస్తాదా?
తప్పకుండా చేస్తుంది, నేను కూడా అలానే మొదలు పెట్టాను. మన ఊరి ఏవో మేడం నాకు ఈ విషయంలో సహాయం చేశారు. నేను ఇప్పుడు నిన్ను అక్కడికే తీసుకెళ్తా, ఆమెనే నీకు వివరంగా వివరిస్తారు. నమస్తే మేడం.
నమస్తే, ఎలా ఉన్నారు ఇద్దరు? నీ సేంద్రియ వ్యవసాయం ఎలా సాగుతుంది సుబ్బమ్మ?
మీరిచ్చిన సలహాలతో అంతా బాగానే ఉంది. ఇదిగో నర్సమ్మ, మల్లమ్మ కూడా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకుంటున్నారు, మీ సహాయం కోసం వచ్చారు.
సేంద్రియ పద్ధతులను పాటించాలనుకుని మంచి ఆలోచన చేశావు. ఈ మధ్య ఎక్కడ చూసినా సేంద్రియ వ్యవసాయం గురించే వినబడుతుంది. ఈ మధ్య కాలంలో జనం కూడా సేంద్రియ వస్తువులపైన మొగ్గు చూపిస్తున్నారు.
అవును మేడం, సాధారణ రసాయనాలు కాకుండా జీవన రసాయనాలు వాడితే ఎంత ప్రభావం చూపిస్తాయంటారు?
పంటకు హాని కలగకుండా బాగానే ప్రభావం చూపిస్తుంది. ఇంతకు నువ్వు ఏం పంట వేద్దాం అనుకున్నావు? ఇంతకు ఎంత పొలం ఉంది నీకు?
నాకు 3.5 ఎకరాలు ఉంది మేడం. ఇన్నేళ్లు ఏ పంట నుండి అంతగా లాభం పొందలే. మీరు ఏ పంటలో సేంద్రియం చేస్తే లాభం వస్తుందో చెప్పండి.
అయితే నీకున్న 3.5 ఎకరాలలో 1 ఎకరం పత్తి, 1/2 ఎకరం క్యాబేజీ, టొమాటో తదితర కూరగాయల మొక్కలు, 1 ఎకరం చెరకు, కంది, 1 ఎకరం మిరప, వేరుశనగ వేయి. ఇలా ఎందుకు వేయమన్నానంటే ఒక పంట కాకపోతే ఒక పంట నుంచి లాభం పొందవచ్చు. పత్తి చుట్టూ బంతి మొక్కలు వేస్తే అది ఉచ్చు పంటలాగా పనిచేస్తుంది, లాభం కూడా వస్తుంది. పైగా జీవన ఎరువులు ఒక్కటే పంట అని కాకుండా వేరే వాటి కూడా పనికొస్తుంది.
అవునా, ఈ జీవన రసాయనాలు ఎక్కడ దొరుకుతాయి మేడం?
మన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో అఖిల భారత చీడపీడల మరియు కలుపు మొక్కల జీవ నియంత్రణ సమన్వయ పరియోజన కేంద్రం వారు మీలాంటి రైతుల కోసం AICRP అనే పథకం ద్వారా రైతులకు ఉచితంగా సరఫరా చేస్తారు.
ఆ పథకం ద్వారా ఏ రసాయనాలు సరఫరా చేస్తారు మేడం?
ఆ పథకం ద్వారా మీకు ట్రైకోకార్డ్స్, బ్రేకాన్, క్రైసోపర్లా మొదలైన జీవన క్రిమి సంహారకులు మరియు మెటారైజియం, బెవేరియా, వర్టిసీలియం మొదలైన జీవన ఎరువులు సరఫరా చేస్తారు.
అవునా మేడం, ఇవి నా పంటకు ఎలా సహాయపడతాయి?
మెటారైజియం ద్వారా చెరుకులో కాండం తొలుచు పురుగులు, బెవేరియా ద్వారా రసం పీల్చు పురుగులు, వర్టిసీలియం ద్వారా తామర పురుగులు, ఇలా ఎన్నో పురుగులకు ఇవి నివారణ చేయవచ్చు.
జీవన ఎరువులని పొలంలో ఎలా వాడతారు మేడం?
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ఉన్న అఖిల భారత చీడపీడల మరియు కలుపు మొక్కల జీవ నియంత్రణ సమన్వయ పరియోజన కేంద్రంలో మీకు ఇవి ఎలా వాడాలో, ఇంకా ఇవి ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తారు. ఇంకా రైతులకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు కూడా ఇస్తారు.
సుబ్బమ్మ, ఇంకెవరైనా రైతులు ఉన్నారా మనలెక్క? అందరం కలిసి ఆ శిక్షణ కార్యక్రమానికి వెళ్దాం. మరి సేంద్రియంగా మారడానికి గుర్తింపు ఈ AICRP వాళ్లే ఇస్తారా?
వాళ్ళేమీ గుర్తింపు అనేది ఇవ్వరు. దానికంటూ ఒక సంస్థ ఉంటుంది, TSOCA అని, ఒక తెలంగాణ గుర్తింపు పొందినది.
అలా గుర్తింపు పొందితే ఏదైనా ఉపయోగాలు ఉంటాయా మేడం?
అలా సేంద్రియంగా గుర్తింపు పొందితే కొనేవారికి అవి మంచి నాణ్యత కలిగినవి అని తెలుస్తాయి. నీ పంటకు మంచి ధర కూడా పలుకుతుంది. మధ్యవర్తులు ఎక్కువ మంది అవసరం లేదు. నేరుగా సేంద్రియ దుకాణాలకి పంపొచ్చు.
ఇన్ని లాభాలు ఉన్నాయా? మరి నా పంటను సేంద్రియంగా గుర్తింపు ఎలా పొందుతుంది?
ముందుగా మనం సేంద్రియం ద్వారా పండించిన పంటకు 3 ఏళ్ల వరకు ఇది సేంద్రియం అని గుర్తింపు రాదు. దానిని మార్పిడి కాలం అంటారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం రసాయనాలతో పండించాము. రసాయనాలతో పండించాం కాబట్టి దానికి సంబంధించిన రసాయన వ్యర్థాలు ఇంకా భూమిలో అలానే ఉంటాయి. పూర్తిగా సేంద్రియంగా మారాలంటే కనీసం 3-4 ఏళ్లైనా పడుతుంది. ఇది అంతా తెలంగాణ ప్రభుత్వం చే TSOCA అనే వారు చూసుకుంటారు. మీరు ముందుగా కొంత డబ్బు కట్టి మీ పేరును దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్నాక నీ పొలంకి తరచుగా పై అధికారులు వస్తారు. అలా వచ్చి నువ్వు ఎలా పండిస్తున్నావో, ఏ పద్ధతులు వాడుతున్నావో, అసలు నిజంగానే నువ్వు రసాయనాలు వాడకుండా సేంద్రియంగానే పండిస్తున్నావో లేదో అనేది వారు పరిశీలిస్తారు.
మరి ధృవీకరణకి 3 ఏళ్లు పడుతుందా మేడం? ఇంకా ఎందుకు మరి నేను సేంద్రియానికి మారాలి? సేంద్రియ పంటకి ఎందుకు గుర్తింపు తెచ్చుకోవాలి?
అవును, దీనికి 3-4 సంవత్సరాలు పడుతుంది కావచ్చు. కానీ ఒకసారి నువ్వు ధృవీకరణ పొందాక నీకంటూ ఒక గుర్తింపు వస్తుంది, మంచి ధర పలుకుతుంది.
అలా ఏమీ అనుకోకు నర్సమ్మ. 3 సంవత్సరాల వరకు ధృవీకరణ రాదు అన్నంత మాత్రాన నువ్వు నీ పంట అమ్ముకోవడానికి వీలు లేదు అని ఎవరు అనలే కదా. నీ పంట అమ్ముకోవచ్చు, కాకపోతే అది ధృవీకరణ పదార్థాలు అని సంబోధించారు. దీనికి ఇంకో మార్గం కూడా ఉంది, నీ పంటకు ధృవీకరణగా గుర్తింపు పొందడానికి.
అంతా చెప్పి ధృవీకరణకి ఇంకో పద్ధతి అంటున్నావు, ఏంటో ఇంకా అది కూడా చెప్పేసే.
హా చెప్తా, అదే భాగస్వామ్య వ్యవస్థ హామీ.
అంటే ఏమిటి?
మన రైతులు ఎవరైనా సరే సేంద్రియ పంటను పండించే వారు ఒక సంఘంగా ఏర్పడి, ఆ సంఘంలో కొంతమంది సభ్యులు ఒక కమిటీగా ఏర్పడి సేంద్రియ ధృవీకరణ పద్ధతులు ఎలా వాడుతారు అని పరీక్షించవచ్చు.
అవునా, 3 సంవత్సరాలు ఊరికే నా పంటకు గుర్తింపు రాదనుకున్న సమయంలో నువ్వు ఇలా మేలు చేసే పద్ధతి గురించి చెప్తున్నావు. సరే సుబ్బమ్మ, నేను సేంద్రియ పద్ధతిలో పండించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే 1, పర్యావరణానికి హాని ఉండదు, పైగా పోషకాల విలువ కూడా ఎక్కువగా ఉంటుంది.
మంచిగా ఒక నిర్ణయానికి వచ్చినందుకు సంతోషం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నా దగ్గరకు రండి, మీకు నేను సహకారం అందిస్తాను. మీలాగే మిగిలిన రైతులు కూడా సేంద్రియ పద్ధతుల వల్ల లాభాలు గుర్తించి వాటిని పాటిస్తే భూమికి మేలు చేసిన వారవుతారు. ఇక సెలవు, ధన్యవాదములు.
ఈ వారం మన చేను కబుర్లలో నీటి కాలుష్యం వలన వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. నీరు అనేది మానవ జీవితంలో అత్యంత అవసరమైన వనరు. భూమి మీద ఉండే ప్రతి ప్రాణికి నీరు అవసరం. నీరు లేకుండా
ఏ ప్రాణి జీవించలేదు. కాని అనేక వ్యర్థాలను నీటిలోకి వదలడం వలన నీరు కలుషితమవుతుంది. నీటి కాలుష్యం అంటే సాధారణంగా మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చేయటం. సరస్సులు, నదులు, సముద్రాలు, జలాశయాలు, భూగర్భ జలాలు అన్నీ నీటి వనరులే. సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఈ కలుషితమైన నీటి మీద ఆధారపడి నివసించేవారు, అనగా కలుషితమైన నీటిని తాగడానికి లేదా స్నానం చేయడానికి లేదా నీటి పారుదల కొరకు ఉపయోగించడం వలన అనేక రకమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు, వ్యాధులకు నీటి కాలుష్యం ప్రధాన కారణం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2017 సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కనీసం 2 బిలియన్ ప్రజలు మలంతో కలుషితమైన నీరును తాగునీటికి ఉపయోగిస్తున్నారు. ఈ కలుషితమైన తాగునీరుని ఉపయోగించడం వలన ప్రతి సంవత్సరం 485,000 మంది డయేరియా మరణాలకు కారణమవుతుందని అంచనా. నీటి కాలుష్యానికి ప్రధాన కారణాలు: ఇంటి నుంచి విడుదలయ్యే మురుగునీరు. ఇంట్లో నుంచి వెలువడే మురుగునీటి వల్ల 75-80% నీటి కాలుష్యం సంభవిస్తుందని ఒక పరిశోధన చెబుతుంది. ఇంటి నుంచి వచ్చే మురుగునీటిని పెద్ద మొత్తంలో నదిలోకి వదలడం వలన ఆ మురుగునీటిలోని విషపూరిత పదార్థాలు, ఘన వ్యర్థాలు మరియు ప్లాస్టిక్ చెత్త నీటి కాలుష్యానికి కారణమవుతాయి. పారిశ్రామికీకరణ: పారిశ్రామిక కాలుష్య వ్యర్థాలను విడుదల చేయటం, నీటి ట్యాంకుల నుండి లీకేజ్, మెరైన్ డంపింగ్ మరియు రేడియోధార్మిక వ్యర్థాలు నీటి కాలుష్యానికి ప్రధాన కారణాలు. భారీ లోహాలు మరియు పారిశ్రామిక వ్యర్థాలు సరస్సులలో మరియు నదులలో పేరుకుపోతాయి. ఇది మానవులకు మరియు జంతువులకు ఎంతో హానికరం. పారిశ్రామిక వ్యర్థాలలోని విష పదార్థాల వలన రోగ నిరోధక శక్తి తగ్గటం మరియు పునరుత్పత్తి వైఫల్యానికి ప్రధాన కారణం. జనాభా పెరుగుదల: పెరుగుతున్న జనాభా అనేక సమస్యలను సృష్టిస్తుంది. అయితే ఇది నీటిని కలుషితం చేయడంలో ప్రతికూల పాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభా వలన ఘన వ్యర్థాల ఉత్పత్తి పెరుగుతుంది. ఘన మరియు ద్రవ వ్యర్థాలను నదులలోకి విడుదల చేయటం ద్వారా మరియు మానవ విసర్జన ద్వారా నీరు కూడా కలుషితమవుతుంది. పురుగుల మందులు మరియు ఎరువులు: పురుగుల మందులను బ్యాక్టీరియా, తెగులు మరియు వివిధ సూక్ష్మ క్రిములను చంపడానికి ఉపయోగిస్తారు. పురుగు మందులు కలిగిన రసాయనం నేరుగా నీటిని కలుషితం చేస్తుంది మరియు నీటి నాణ్యతను తగ్గిస్తుంది. మట్టిలో 60% ఎరువులు మాత్రమే వాడతారు. మట్టిలో కలిసిన ఇతర రసాయనాలు నీటిలో కలిసి నీటిని కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్స్ మరియు పాలిథిన్ సంచులు: పాలిథిన్ బ్యాగ్ మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా కాలుష్యానికి కారణాలు. ప్లాస్టిక్ సంచులలో వేసి వ్యర్థాలను విసిరివేయడం వలన అవి నీటిలో కలిసి నీరు కలుషితమవుతుంది. నీటి ద్వారా వచ్చే వ్యాధులు, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వైరస్లు లేదా పరాన్నజీవుల వల్ల కలిగే అంటువ్యాధులు. వ్యాధికి కారణమయ్యే ఈ సూక్ష్మజీవులను వ్యాధికారకాలు అంటారు. ఈ వ్యాధికారకాలు నీటి వలన కలిగే వ్యాధులకు ప్రధాన కారణాలు. ఇవి మానవులలో నేరుగా వ్యాధిని వ్యాపిస్తాయి. అలాంటి కలుషితమైన నీటిని ఉపయోగించడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాక్టీరియల్ అనే కారకం వలన షిగలోసిస్, టైఫాయిడ్ జ్వరం, కలరా మరియు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్ వ్యాధులు వ్యాపిస్తాయి. వైరల్ అనే కారకం వలన హెపటైటిస్, పోలియోమైలిటిస్, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్ వ్యాధులు వ్యాపిస్తాయి. ప్రోటోజోవల్ అనే కారకం వలన అమీబియాసిస్ మరియు గియార్డిసిస్ వ్యాధులు వ్యాపిస్తాయి. హెల్మెంటిస్ వలన డ్రాక్యులియాసిస్ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధులు, వాటి నివారణ లేదా చికిత్స గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా కలరా: కలుషిత నీరు ఆహారం ద్వారా విబ్రియో కలరా బ్యాక్టీరియా చిన్న పేగుకు సోకడం వలన వచ్చే తీవ్రమైన అతిసార వ్యాధిని కలరా అని అంటారు. నీళ్ల విరోచనాలు అధికంగా కావడం, వాంతులు అవడం, కాళ్ళ కండరాలు తిమ్మిరెక్కడం. ఈ వ్యాధి సోకిన వ్యక్తి యొక్క మల విసర్జనంతో పాటు నీరు, ఆహార పదార్థాలు కలుషితం కావటం వలన ఒకే చోట నివసించే వారందరికీ సామాన్యంగా కలరా వస్తుంది. అతిసారం వలన కోల్పోయిన ద్రవాలను లవణాలను తిరిగి రోగి శరీరానికి అందించడం ద్వారా ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. నీటిలో చక్కెర మరియు ఉప్పును చేర్చి మిశ్రమాన్ని తయారు చేసి రోగికి త్రాగించాలి. తీసుకోవలసిన జాగ్రత్తలు: శారీరకంగా లేదా మానసికంగా అలసట చెందకుండా చూసుకోవాలి. మంచి నీటి సీసా, పాత్ర లేదా నీరు తాగే గ్లాసులను వేడి నీటిలో వేసి శుభ్రం చేయాలి. పండ్లను తీసుకునేటప్పుడు వాటిని బాగా కడగాలి. పండ్లపై తొక్కలను తీసివేయాలి. వేడిగా ఉన్నప్పుడు ఆహారం భుజించడం సరైన పద్ధతి. గిన్నెలు, గ్లాసులు తినడానికి ఉపయోగించే ముందు వేడి నీటితో కడగాలి. భోజనానికి ముందు చేతులను కాచిన నీటితో శుభ్రం చేసుకోవాలి. వీలైతే ప్రతిసారి శుభ్రంగా ఉతికిన తువ్వాలని వాడాలి. కడగడానికి వినియోగించే నీటిని మరిగే ఉష్ణోగ్రత వద్ద వచ్చేటంత వరకు ఉంచి తర్వాత చల్లబరచాలి. బట్టలను మరిగే నీటిలో వేయాలి. మరలా వాడవలసి వచ్చినప్పుడు బాగా ఉతికి డెటాల్ తో జాడించి బాగా ఎండిన తర్వాతే వాడాలి. వాడిన ప్రతిసారి తినే పళ్ళాలను శుభ్రపరచాలి. కలరా రోగస్తులను ఉంచిన గదులను వ్యాధి తగ్గే వరకు వేరుగా ఉంచడం వలన ఈ వ్యాధి ఇతరులకు సంక్రమించకుండా నిరోధించవచ్చు. తరువాతది డయేరియా. 1-2 గంటల వ్యవధుల్లోనే పలుసార్లు నీళ్ల విరేచనాలు కావటాన్ని డయేరియా అంటారు. మలంలో రక్తం పడటం, తరచు వాంతులు చేయటం, తీవ్రమైన దాహం కలగటం, తాగబుద్ధి కాకపోవటం, తినడానికి మనస్కరించకపోవటం, నీరసంగా లేదా బద్ధకంగా ఉండటం, 1 వారం కన్నా ఎక్కువ రోజులు డయేరియా ఉండటం మొదలైన వాటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా సత్వరమే వైద్యుని సంప్రదించాలి. ఈలోపు ORS ద్రవాన్ని గాని లేదా ఇతర పానీయాలను గాని ఇవ్వాలి. కలరా లేదా డయేరియా వ్యాధి విస్తరణకు అడ్డుకట్ట వేయటానికి 1 బహిరంగ ప్రాంతాలలో మల విసర్జన చేయకుండా మరుగుదొడ్లు వాడాలి. మల విసర్జన తర్వాత మరియు మలాన్ని తాకిన తర్వాత ప్రతిసారి చేతులను సబ్బుతో బాగా కడగాలి. శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇస్తున్నట్లయితే డయేరియా తీవ్రతను తగ్గించవచ్చు. పదే పదే రాకుండా కూడా చూడొచ్చు. డయేరియాకు గురైన శిశువుకు తల్లిపాలు అతి చక్కని ఆహారం. ఏ విటమిన్ కలిగిన ఆహార పదార్థాలు పిల్లలు దీని నుంచి కోలుకోవటానికి సహాయపడతాయి. తల్లిపాలు, చేపలు, పాల ఉత్పత్తులు, పసుపు రంగు పండ్లు, కూరగాయలు మరియు ఆకుకూరలలో ఏ విటమిన్ ఉంటుంది. ఆరోగ్య కార్యకర్త సూచన ప్రకారం యాంటీబయాటిక్స్, ఇతర మందులు గాని పిల్లలకు ఇవ్వాలి. ఒకవేళ ORS ప్యాకెట్లు అందుబాటులో లేకపోతే స్పూన్ లో చక్కెర, 1/2 టీ స్పూన్ ఉప్పును 1 లీటరు పరిశుభ్రమైన నీటిలో కలిపి డీహైడ్రేషన్ కు చికిత్సగా ఇవ్వవచ్చు. ఈ ప్యాకెట్లు ఆరోగ్య కేంద్రాలలో, షాపులలో లభిస్తాయి. 2 ఏళ్లలోపు వయసు పిల్లలు పెద్ద సైజు గ్లాస్ లో 1/2 నుంచి 1/2 గ్లాసు ORS ద్రవాన్ని ప్రతి నీళ్ల విరేచనం తర్వాత తాగాలి. 2 ఏళ్ల పైన వయసు ఉన్న పిల్లలు నీళ్ల విరేచనం చేసిన ప్రతిసారి 1/2 గ్లాసు నుంచి పూర్తి గ్లాసు నిండా ORS ద్రవాన్ని తాగాలి. పచ్చకామేర్లు నీరు, ఆహారం కలుషితం అవటం వలన వచ్చే మరొక ప్రాణాంతకమైన వ్యాధి పచ్చకామేర్లు. దీనిని జాండీస్ అని కూడా వ్యవహరిస్తారు. నిరంతరం రక్తంలోని ఎర్ర కణాల విచ్ఛితి జరుగుతూ బైలిరూబిన్ అనే రంగు పదార్థం తయారవుతుంది. రక్తంలో ఈ బైలిరూబిన్ పరిమాణం రెట్టింపు అయితే కామేర్లని నిర్ధారిస్తారు. వీరి చర్మం, కళ్ళు పసుపు పచ్చ రంగులో కనిపిస్తాయి. దీనికి చికిత్స: తాగే నీటిని కాచి వడపోసి చల్లార్చి వాడటం మంచిది, లేదా ఫిల్టర్ చేసిన నీటిని మరగబెట్టైనా వాడవచ్చు. ఆహార నియమాలు తప్పక పాటించాలి. పచ్చకామేర్ల వ్యాధి సోకితే కొవ్వు, మాంసకృతులు మరియు పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోరాదు. ద్రవ పదార్థాలైన మజ్జిగ, లేత కొబ్బరి నీళ్లు వంటి పానీయాలు అధికంగా తీసుకోవాలి. మాంసాహారులు మాంసానికి, చేపలకు దూరంగా ఉండాలి. వేపుళ్ళు, పచ్చళ్ళు వంటివి అధికంగా తినకూడదు. కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు. పరిశుభ్రమైన ఆహారం, కాచి చల్లార్చిన నీరు త్రాగటం వల్ల పచ్చకామేర్లను బాగా నిరోధించవచ్చు. హెపటైటిస్ కు తీసుకోవలసిన జాగ్రత్తలు: హెపటైటిస్ వచ్చిన వారిలో ఎక్కువ మంది వాంతులు, వికారంతో బాధపడుతుంటారు. వీరికి గ్లూకోజ్ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గ్లూకోజ్ తో పాటు పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు తాగించాలి. ఆసుపత్రులలో వాడే సిరంజీలు సూదులను బాగా స్టెరిలైజ్ చేయాలి. వీటి బదులు డిస్పోజబుల్ సిరంజీలు వాడటం ఉత్తమం. నివారణ: ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్య సూత్రాలను పాటించాలి, అంటే తాగే నీరు, తినే ఆహారం శుభ్రంగా ఉండాలి. నీటిని మరగకాచి చల్లార్చి తాగడం మంచిది. నీరు బాగా తాగాలి. మజ్జిగ అన్నం తినాలి. ఉప్పు కారం నూనె తగ్గించిన ఆహారం తీసుకోవాలి. గ్లూకోజ్ కలిపిన నీరు ఎక్కువగా తాగాలి. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వంటి ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవటం, సి విటమిన్ ఎక్కువగా ఉండే పళ్లను తీసుకోవటం చేస్తూ ఉండాలి. హెపటైటిస్ సోకిన వ్యాధిగ్రస్తులలో బి విటమిన్ తక్కువగా ఉండటం వల్ల తీవ్ర నీరసానికి గురవుతారు. దీని నుండి కాపాడేందుకు బి విటమిన్ శరీరానికి అందించాలి. ట్రైకినియలసిస్ లేదా గినియా పురుగు వ్యాధి, కినియావామ్ డిసీజ్, పరాన్నజీవి వల్ల కలిగే ఇన్ఫెక్షన్ అక్యులసిస్ మెడినెన్సెస్, ఇది ముఖ్యంగా పరాన్నజీవి సోకిన నీటిని మరియు ఈగలు వాలిన కలుషితమైన నీటిని తాగినప్పుడు వ్యాపిస్తుంది. ఎక్కువగా ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల వారు ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు జ్వరం, దురద, వాంతులు, విరేచనాలు మరియు మైకము, అలాగే తద్దుర్లు పోలి ఉండే గడ్డలతో కాలువాపు ఉండవచ్చు మరియు చర్మంపై పొక్కు లేదా పుండు ఉంటుంది. ఈ గాయాలు 90% కాళ్లపై ఉంటాయి, కానీ పురుగులు శరీరంలో ఎక్కడైనా బయటపడవచ్చు. నివారణ: శరీరం నుండి పురుగు పూర్తిగా బయటకు వచ్చే వరకు ఆ ప్రాంతాన్ని శుభ్రపరచడం మరియు కట్టుకట్టుకోవడం, ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోగిని నీటిలో తిరగడం లేదా నడవకుండా చేయడం ద్వారా తాగునీరు కలుషితం అవ్వకుండా చేయవచ్చు. నీటిని మరగ కాచి చల్లార్చి తాగడం మంచిది. షిగెల్లోసిస్ అనేది షిగెల్లా అనే బాక్టీరియా సమూహం వల్ల కలిగే అంటువ్యాధి. ఇది ఏ వయసు వారికైనా వస్తుంది, కానీ ఎక్కువగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న చిన్న పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. షిగెల్లా బారిన పడిన వారిలో 1 లేదా 2 రోజుల తర్వాత విరేచనాలు, జ్వరం మరియు కడుపు నొప్పి మొదలవుతుంది. షిగెల్లోసిస్ సాధారణంగా 5 నుండి 7 రోజులలో తగ్గిపోతుంది. నివారణ: నీరు బాగా తాగాలి, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి, చిన్నపిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కునేలా దగ్గరుండి చూడాలి, నేరుగా చెరువులు, సరస్సులు లేదా కొలనుల నుండి నీటిని తాగకూడదు, నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి, విటమిన్ ఏ పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని భూగర్భ జలాలు మరియు మంచినీటి వనరులను కలుషితం కాకుండా చూసుకుని నీటిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనందరిపైన ఉంది. విన్నారు కదా శ్రోతలు, నీటి కాలుష్యం వలన వచ్చే వ్యాధుల గురించి వచ్చే వారం మరొక అంశంతో మళ్లీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: పొద్దుతిరుగుడు పంటకు విత్తన మోతాదు ఎంత? ఆప్షన్ ఏ 2.5 నుంచి 3 కిలోలు, ఆప్షన్ బి 5 నుంచి 6 కిలోలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 2.5 నుంచి 3 కిలోలు. గత వారం రెండవ ప్రశ్న: పొద్దుతిరుగుడు గింజల్లో తేమ శాతం ఎంత వచ్చే వరకు ఆరనివ్వాలి? ఆప్షన్ ఏ 5 నుంచి 6%, ఆప్షన్ బి 9 నుంచి 10%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి 9 నుంచి 10%. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ రామ్మూర్తి, విజయనగర్ కాలనీ, భిక్షపతి, గుమ్మాడిదల, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట్, శ్యామలా ప్రకాష్, నారాయణ కేరే, బెంగళూరు. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: ఏ జీవన ఎరువు చెరకులో కాండం తొలుసు పురుగును నివారిస్తుంది? ఆప్షన్ ఏ మెటారైజియం, ఆప్షన్ బి వర్టిసీలియం. మొదటి ప్రశ్న మరొకసారి: ఏ జీవన ఎరువు చెరకులో కాండం తొలుసు పురుగును నివారిస్తుంది? ఆప్షన్ ఏ మెటారైజియం, ఆప్షన్ బి వర్టిసీలియం. ఈ వారం రెండో ప్రశ్న: రసం పీల్చు పురుగులను నియంత్రించే జీవన ఎరువు ఏమిటి? ఆప్షన్ ఏ బవేరియా, ఆప్షన్ బి వర్టిసీలియం. రెండో ప్రశ్న మరొకసారి, రసం పీల్చు పురుగులను నియంత్రించే జీవన ఎరువు ఏమిటి? ఆప్షన్ ఏ బవేరియా, ఆప్షన్ బి వర్టిసీలియం. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.